ॐ ज्ञानतिमिरन्तस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वतीदेवि गौरवाणि विचारिणि निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण मन चैतन्य महाप्रभु యొక్క అవతారం గురించి చర్చించుకుందాం నాలుగు భాగాల్లో। మొదటి భాగంలో లాజికల్గా చైతన్య మహాప్రభు రావడానికి కారణం ఏంటి, సో ఒక లాజికల్ సీక్వెన్స్ అంటూ మనకు అర్థం అవ్వాలి, అంటే కృష్ణ వచ్చాక చైతన్య మహాప్రభు రావటం దానికి కారణం ఏంటి। రెండో దాంట్లో శాస్త్రాల్లో ఎక్కడ చైతన్య మహాప్రభు గురించి ఉందో దాని గురించి చర్చిద్దాం, ఆయన గురించి ఎక్కడ వివరణ ఉంది। మూడో దాంట్లో చైతన్య మహాప్రభు రావటానికి అంతరంగ కారణాలు బహిరంగ కారణాలు చర్చిద్దాం। నాలుగో సెక్షన్లో మనం చైతన్య మహాప్రభు యొక్క ఐశ్వర్యాల గురించి, ఇంకా తర్వాత ఆయన యొక్క లీలలు వేరే భాగంలో, ఈ నాలుగు భాగాల్లో మనం చైతన్య మహాప్రభు యొక్క అవతారం గురించి చర్చిద్దాం। సో ఈరోజు భాగంలో మనం మొట్టమొదటిగా మన యొక్క భావం ఏ విధంగా ఉండాలి, అంటే మన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, మన చేతన ఏ విధంగా ఉంటే భగవంతుని అర్థం చేసుకుంటాం, ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభుని। తర్వాత భగవంతుడు రావడానికి లాజికల్ రీజన్లో భగవద్గీత ద్వారా అర్థం చేసుకుందాం। తర్వాత మనం ఏ విధంగా భగవంతుడు మన మీద శ్రద్ధ చూపిస్తారు, దాని తర్వాత ఐదు రసాల గురించి, పరమసత్యం ఏంటో, సో వీటన్నిటి గురించి మనం చర్చించుకుందాం। సో మొట్టమొదటిగా భగవద్గీత, భగవద్గీత మనకి కృష్ణ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నారు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సో అయితే దీనికి మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అర్జున యొక్క పరిస్థితి అర్థం అవ్వాలి। సో అర్జున భగవద్గీత వినకముందు ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సామాన్యమైన వ్యక్తులందరూ చాలా మంచిగానే ఉంటారు, కానీ అందరికీ సమస్యలు వస్తాయి। అర్జునకి సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన ఒకటి ఎడవటంతో పాటు దానికి ఒక ఫిలాసఫీ కూడా ఇచ్చారు ఆయన, ఓకే నా యొక్క స్థితికి ఈ కారణం, నేను ఇలా చేయలేను నేను ఇలా చేయలేను అని ఆయన ఒక ఫిలాసఫీ ఇచ్చారు। సో చాలామంది వాళ్ళ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, వేరే వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళందరూ సమాధానం ఇస్తారు, కానీ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూనే ఉంటారు। సో వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంటుంది కానీ అది ప్రాక్టికల్గా అప్లై చేయలేదు। సో అయితే సెకండ్ చాప్టర్ భగవద్గీతలో అర్జున అంటున్నారు కృష్ణతో, శిష్యస్తేహం స్వాధిమాం త్వం ప్రపన్నం, నేను సరెండర్ అవుతున్నారు అని చెప్పారు। అయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, అర్జున ఏం చేశారు, నేను సరెండర్ అవుతున్నా అన్నారు। సో ఎప్పటి వరకు అయితే మనం ఓకే నాకేం తెలీదు నాకు సరైన జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది, అప్పటి వరకు మనం జ్ఞానం అర్జించలేము। సో ఎప్పుడైతే కృష్ణ అన్నారో అర్జున అన్నారో నేను సరెండర్ అవుతున్నాను, నేను మూర్ఖుణ్ణి నాకు సరైన జ్ఞానం ఇవ్వండి అని, సో అప్పుడు కృష్ణ ఉపదేశిస్తారు। సో చైతన్య మహాప్రభుని కలుసుకున్నప్పుడు సనాతన గోస్వామి కూడా ఇదే భావనలో ఉంటారు, కే ఆమె కేనే ఆమె జార తాపత్రయ, నేనెవరు నాకెందుకు ఇటువంటి బాధలు లభిస్తున్నాయి। సనాతన గోస్వామి ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన నవాబ్ హుసేన్ షా సమయంలో ఆయన ప్రధానమంత్రి, ఆయన అన్ని ఒక 8-9 భాషలు మంచిగా నేర్చుకొని చాలా పెద్ద పండితులు అయినప్పటికీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారో ఆయన అంటారు నేనెవరో నాకు తెలీదు నేను మూర్ఖుణ్ణి నాకు సరైన జ్ఞానం ఇవ్వండి అని। సో ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి ఈ విధమైన భావంతో వెళ్తాము, అయితే చైతన్య చరితామృత చైతన్య మహాప్రభు గురించి అర్థం చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సిన భావం ఏంటంటే నాకు సరైన జ్ఞానం లేదు నాకు సరైన జ్ఞానం కావాలి, ఈ భావంతో మనం భగవద్గీత అయినా భాగవతమైన చైతన్య చరితామృతమైన చదివితే అప్పుడు మనకి సరిగ్గా ఆ జ్ఞానం లభిస్తుంది. ఒకసారి ఒక గురుగారు ఉండేవారు, ఆయన మంచిగా అందరికీ ఉపదేశిస్తుంటారు, ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన గురువు. ఒకసారి ఆయన భార్యతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టుతారు. అయితే ఎవరు కావాలి, ఏంటి, ఎవరు వచ్చారు అని అడుగుతారు. ఆయన అన్నారు, నేను శాస్త్రాన్ని మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు నాకు శాస్త్రాన్ని నేర్పిస్తారా అన్నారు. ఆ గురుగారు, ఇక్కడ ఎవరు శాస్త్రాన్ని నేర్పించే వాళ్ళు లేరు నాయన, నువ్వు వెళ్ళిపో అంటారు. వాళ్ళ భార్య అనుకుంటుంది, అయ్యో ఇంత మంచి వ్యక్తి వచ్చారు, ఆయన నేర్చుకుంటా అన్నారు, ఈయనేంటి నేర్పించలేదు అనుకుంటుంది. తర్వాత మరుసటి రోజు ఇంకో వ్యక్తి తలుపు తట్టుతారు, ఆయన ఎవరు కావాలి, ఎవరు వచ్చారు అని అడుగుతారు. అయితే నేను సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా నేను సమాజానికి సేవ చేస్తాను. గురుగారు, ఇక్కడ ఎవరు జ్ఞానం ఇచ్చేవారు లేరు నాయన, నువ్వు వెళ్ళిపో అంటారు. వాళ్ళ భార్య అనుకుంటుంది, అయ్యో ఈయన వచ్చిన వాళ్ళందరినీ అలా పంపించేస్తే శిష్యుల్నే తీసుకోకపోతే మనకి గురుదక్షిణ ఎలా వస్తుంది అని మనసులో అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం అంటుంది, సరే మీరు అటువంటి మంచి మంచి వాళ్ళందరూ నేర్చుకుంటానికి వస్తున్నారు కదా, ఎందుకు నేర్పించట్లేదు అని. గురుగారు ఏమన్నారు, మరుసటి రోజు ఇంకో వ్యక్తి వస్తారు, వచ్చి ఆయన తలుపు తట్టారు, కొంచెం గట్టిగా తడతాడు. ఆయన గురుగారు అడుగుతారు, ఏం కావాలి, ఎవరు నువ్వు అంటే, నేను చాలా బాధలో ఉన్నాను, నాకు సరైన జ్ఞానం లేదు, నన్ను కాపాడండి, సరైన జ్ఞానం ఇచ్చి అని. గురుగారు అప్పుడు తలుపు తీసి లోపల రానైనా అని ఆయనకు ఉపదేశిస్తారు. అంటే మనకి జ్ఞానం కావాలి అంటే నాకు లేదు, నేను బాధలో ఉన్నాను, నాకు సమాధానం కావాలి. ఇటువంటి మనం ఎప్పుడైతే భావనలో ఉంటామో అప్పుడు మనకి సరైన జ్ఞానం వస్తుంది. అప్పటి వరకు మనకి సరైన జ్ఞానం రాదు. సో భాగవతమైన, ఇప్పుడు మనం చదువుకున్న చైతన్య చరితామృతమైన, ఓకే నాకు సరైన జ్ఞానం కావాలి కృష్ణ అని ఒక భావంతో వెళ్తే అప్పుడు మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఒక మూడ్ అనేది ఉండాలి, లేకుంటే ఈ శాస్త్రం చదివాక మనం మన తెలివితేటలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏం అర్థం కాదు. ఇది అర్థం కావాలి అంటే మనకి కృప అనేది కావాలి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ తెలుసుకోవాలి, అప్పుడు మనం చదవటానికి మనం యోగ్యులం, అర్థం చేసుకుంటానికి కూడా యోగ్యులం, ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు గురించి. తర్వాత ఇప్పుడు మనకి భగవద్గీతలో కృష్ణ ఒక మంచి ఉపదేశాలు ఇస్తారు. ఆయన అర్జునాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని మనకి యజ్ఞం గురించి చెప్తారు భగవద్గీతలో. చాలా రకాల యజ్ఞాలు చెప్పి, ఓకే ఇవన్నీ చేసుకోండి చాలా మంచిది మంచిది అని చెప్పి లాస్ట్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు శరణ పొందండి అన్నారు. అయితే కృష్ణ చెప్పాలనుకున్న మెసేజే ఇది, నాకు సరెండర్ అవ్వని. కానీ ఆయన చాలా చాలా ఈ యోగాలు అవి ఇవి అన్నీ చెప్తారు, కానీ అట్ ద ఎండ్ ఆయన చెప్పాలనుకున్నది, సరే అర్జున ఇవన్నీ వదిలిపెట్టేసి నాకు సరెండర్ అవ్వు అని. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చైతన్య మహాప్రభు గురించి అర్థం చేసుకోవడానికి. అయితే కృష్ణ నాకు సరెండర్ అవ్వండి అని చెప్పారు. ఏమంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. వ్రజ అంటే వ్రజభూమి, బృందావనం. బృందావన వాసులు ఏ విధంగా నాకు శరణ పొందారో ఆ భావంతో మీరు శరణ పొందండి అని. కృష్ణ ఆయన జన్మించాక వెంటనే బృందావనం వెళ్ళి ఒక 10 సంవత్సరాలు బృందావనంలో ఉండి తర్వాత ఇంకా 110 సంవత్సరాలు ఆయన మథుర ద్వారకా హస్తినాపురంలోనే ఆయన గడిపేశారు. తర్వాత ఇంకా ఆయన భగవద్ధామానికి మళ్ళీ తిరిగి వెళ్లేలో ముందు ఈ భగవద్గీతను ఉపదేశిస్తారు. ఆ వృందావనంలో నేను చేసిన లీలను అవి గుర్తు తెచ్చుకొని ఆ విధంగా నాకు మీరు సేవ చేయండి అని. సో అయితే ఇక్కడ రెండు విషయాలు. ఫస్ట్ ఏంటంటే కృష్ణ నాకు సరెండర్ అవ్వండి అన్నారు. అయితే చాలామంది అనుకుంటారు, ఇదేంటి ఇంత చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కృష్ణ, ఆయన పెద్ద బాస్ లా కూర్చొని ఆయన అందరినీ నియంత్రించాలనుకుంటున్నారు. కానీ కృష్ణ నాకు సరెండర్ అవ్వండి అని చెప్పి ఏం చేస్తున్నారు, ఆయన అర్జునకి డ్రైవర్లా పనిచేస్తున్నారు, ఆయన రథాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు నేను బాస్ అని చెప్పాక ఆయన బాస్ లాగా ఉండట్లేదు, ఆయన సేవ చేస్తున్నారు. అంటే బృందావనం ఏదైతే భావం ఉంటుందో వైకుంఠ భావం ఏంటంటే సేవ చేయటం. సో భగవంతుడు తన భక్తులకి సేవ చేయాలనుకుంటున్నారు, భక్తులు భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక సంబంధం ఉంటుంది, ఇక్కడ ఏంటంటే ప్రేమ. సో కృష్ణ ఏం నేర్పించాలనుకుంటున్నారంటే, అఫ్కోర్స్ భగవద్గీతలో కొన్ని శ్లోకాల్లోనే ఆయన చెప్తారు తన ప్రేమ గురించి, ఆయన వ్యక్తపరుస్తారు. కానీ మొత్తం భగవద్గీతలో దాని గురించి పెద్దగా ఉండదు. భాగవతంలో మనం భగవంతుడి యొక్క ప్రేమ గురించి, తన భక్తుల పట్ల ఆయనకున్న భావం గురించి మనకి భాగవతంలో అర్థమవుతుంది. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది ఎలా తెలుస్తుంది మనకి? భగవంతుడు భగవద్గీతలో చెప్పారు సరెండర్ అవ్వమని, వ్రజభావంలో సరెండర్ అవ్వమని చెప్పారు. భాగవతంలో కూడా ఆయన చాలా లీలలు ఆయన మనం తెలుసుకోవచ్చు, ఆయన ఏ విధంగా చేశారు. కానీ ఎలా చేయాలన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా ప్రాక్టికల్గా? ఇప్పుడు టీచర్ వస్తారు, రాసేసి వెళ్ళిపోతారు, ఇలా రాయాలి ఏబిసిడి ఐ అని రాసి వెళ్ళిపోతారు. అయితే అదే టీచరు ఒక స్కూల్ యూనిఫామ్ వేసుకొని పిల్లవాడిలాగా వచ్చి పక్కన కూర్చుంటే, అయితే ఆ పిల్ల టీచర్ కూడా రాస్తుంటే ఆ పిల్లవాడు చూసి, ఓ ఈ పిల్లవాడు రాస్తుంటే నేనెందుకు రాయలేను అని ఆయన కూడా రాయటం మొదలు పెడతారు. అంటే దానివల్ల ఇంకా ఉత్సాహం కలుగుతుంది. అయితే భగవంతుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, ఏంటి నాకు సరెండర్ అవ్వండి, వ్రజభావంలో నాకు భక్తి చేయండి అని చెప్పి, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన కూడా భక్తుడి రూపంలో వచ్చి ఈ విధంగా నాకు భక్తి చేయండి అని చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభు వెంటనే, కృష్ణ వచ్చిన వెంటనే ఆయన వస్తారు. ఎప్పుడైనా కృష్ణ ప్రతి బ్రహ్మ ఒక రోజులో ఒకసారి వస్తారు, ఒక రోజుకి ఒకసారి వచ్చినట్టే. కానీ బ్రహ్మ ఒక రోజు కాబట్టి అది మనకి 1000 యుగాలకు ఒకసారి, 1000 మహాయుగాలు దివ్య యుగాలకు ఒకసారి వస్తారు. అంటే 999 దివ్యయుగాలు అయిపోయాయి, ఇప్పుడు కృష్ణ వచ్చారు. సో దీంట్లో కూడా ఆ పర్టికులర్ మన్వంతరలో 7వ మన్వంతరలో 28వ యొక్క సైకిల్లోనే ఆయన అవతరిస్తారు, బ్రహ్మకు ఒక రోజులోనే వస్తారు. సో ఎందుకంటే ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినట్టు కృష్ణ. అయితే ఆయన వచ్చాక వెంటనే ఆయన చెప్పిన ఉపదేశాలు మనకు అర్థం అవ్వాలని కృష్ణ చైతన్య మహాప్రభువులో మళ్ళీ అవతరిస్తారు. ఎందుకంటే ఇలా చేయాలి భక్తి నా గురించి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ ఏంటంటే కృష్ణ చెప్పింది, ఆయన ఏం చేయాలో చెప్పడానికి వస్తున్నారు, అందుకు ఈ చైతన్య మహాప్రభు. ఇంకోటి ఏంటంటే ఏదైతే మన భక్తి గురించి ఉందో మనకి ఖచ్చితంగా మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం ఈ మార్గం ద్వారా. జనరల్గా జనాలకి వారి యొక్క అవగాహన ఎలా ఉంటుందంటే, మనం చనిపోయేటప్పుడు మనకి భగవంతుడి గురించి తెలిసిపోతుందేమో అని. మనం చనిపోతాము, సో చనిపోతూ ఇంకా చివరిలో మనం భగవంతుని అర్థం చేసుకుంటాం, ఆయన్ని స్మరిస్తాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ చావు ద్వారా మనకి ఎవరు భక్తులు కారు, దాని నుంచి వచ్చే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఇదొక మిస్అండర్స్టాండింగ్. దీనివల్ల ఏమవుతుందంటే అందరు అనుకుంటారు ఇంకా చావు సమయం ఉంది కదా, అప్పుడు చూసుకోవచ్చు భగవంతుడి గురించి. ఇప్పుడు కొంతమంది భక్తి చేస్తుంటారు, ఎట్లా చేస్తారంటే వారి ఇంట్లో పడతారు, ఏదో పూజలు పునస్కారాలు చేస్తారు, కానీ భగవంతుడు తన భాగంగా భావించరు. వారు ఏంటంటే పూజ అయిపోయాక కర్టెన్ మూసేయటమో డోర్ మూసేయటమో చేసేసి తర్వాత రోజంతా వాళ్ళు పనులు చేసుకుంటారు. అంటే భగవంతుడిని మన జీవితంలో ఎక్కడ ఉండరు ఇంకా, ఆ రోజు ఆ పూజ వరకే భగవంతుడు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది స్పష్టంగా లేదు, భగవంతుడు ఏంటో వారికి తెలియదు, ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఏం చేస్తున్నారో తెలియదు, ఆయన నా గురించి ఆలోచిస్తున్నారో తెలియదు. సరే మనకి మనం చేసుకోవాల్సిందే, మనకి మనం పనులు చేసుకోవాల్సిందే, ఆయన మన గురించి ఎక్కడ మన గురించి ఆలోచిస్తున్నారో, ఆయనకి సమయం ఉందా లేదా, దేని గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వారికి టీవీ కావాలి, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలి, మనవలతో ఆడుకోవాలి, ఇలా ఎంజాయ్ చేయాలనే సమయం మొత్తం పోతుంది. కానీ భగవంతుడి గురు ఆయన నాకు జీవితంలో ఉన్నారు, నా భాగం అనేది తెలియదు వారికి. వారికి ఎలా ఎంజాయ్ చేయాలి, నేను మంచిగా ఉండాలి, భగవంతుడు దానికి సహాయపడాలి. సో ఈ విధమైన భావంతో ఉండటం వల్ల వాళ్ళు ఒంటరిగా ఉండిపోతారు. సో వారి జీవితం ఒంటరితనంతో ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఎ పర్సన్ వాంట్ టు కమ్ టు గాడ్, హీ మస్ట్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ అవైలబుల్. మనకి భగవంతుడు అర్థం కావాలి అంటే భగవంతుడు ఆయన అవైలబుల్గా ఉన్నారు, ఆయన ఉన్నారని తెలుసుకుంటే కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళేది. సో ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్నారు భగవంతుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇదేంటంటే మనం భగవంతుడితో కమ్యూనికేట్ చేయొచ్చు, ఆయనతో మనం మన పక్కన మన ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా భగవంతుడితో ఉండొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో అయితే ప్రభుపాద వారు దానికి ఒక సింపుల్ రీజన్ చెప్తారు, భగవంతుడు మన పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు అని. ఎలా తెలుసుకోవాలి అంటే భగవంతుడికి ఎటువంటి సమస్య లేదు కాబట్టి, భగవంతుడికి సమస్య లేదు కాబట్టి ఆయనకి చాలా టైం ఉంటుంది. మనకి సమస్యలు ఉంటాయి కాబట్టి మనకి టైం ఉండదు వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి. భగవంతుడికి ఫుల్ టైం మన గురించి ఆలోచిస్తుంది, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమే లేదు. మనకి ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే, ఇంట్లో మనం చాలా సామాన్లు కూడగడుతూ ఉంటాం, ఆ ఇల్లు నిండిపోతుంటుంది, నడవటానికి కూడా ప్లేస్ ఉండదు అప్పుడప్పుడు. సో అలాగా మన ప్రాబ్లమ్స్తో మన మైండ్ అంతా నిండిపోయి ఉంటుంది, వేరే వాళ్ళ గురించి ఆలోచించిన టైం ఉండదు. కానీ కృష్ణకి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఫుల్ టైం మన గురించి ఆలోచించవచ్చు, ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు మనకి. మనం ఆయన నుంచి ఏం తీసుకుంటానికి సహాయం, మనం సహాయం తీసుకుంటానికి మనం సిద్ధంగా లేము, అది సమస్య. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన అవైలబుల్గా ఉండి ప్రతిసారి వస్తూ ఉంటారు, అంటే భగవంతుడు అవతరించటం అది చాలా కామన్గా జరిగే విషయం. ఎందుకు, ఎందుకంటే ఆయనకి టైం ఉంది, ఆయన మన గురించి శ్రద్ధ చూపిస్తున్నారు, మన గురించి కేర్ చేస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ మళ్ళీ రాగలుగుతారు. సో ఈ విషయం చాలా మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. అయితే జనరల్ మనం అనుకుంటాం చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చారు, అయితే ఇది కొంచెం డైజెస్ట్ చేసుకుంటానికి కష్టం అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే రావటం ఏంటి, కృష్ణ రావటం ఏంటి, ఏదో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో రామావతారం కృష్ణావతారం అనుకుంటాం. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం అంటే డైజెస్ట్ ఎందుకు కావట్లేదు అంటే భక్తివినోద్ ఠాకూర్ అంటే ఫస్ట్ మీరు హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే అర్థమే కాదు. మనం ఏమర్థం చేసుకోవాలంటే భగవంతుడు ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడు వస్తూ ఉంటారు, ఈ విషయం అర్థం చేసుకుంటే 500 సంవత్సరాలైనా 1 సంవత్సరం అయినా మనకి దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకు, భగవంతుడు ఎప్పుడైనా రావచ్చు, ఎందుకు ఆయనకి టైం ఉంది కాబట్టి. సో 500 సంవత్సరాల క్రితం రావచ్చు, 50 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు ఆయన కావాలనుకుంటే. కానీ భగవంతుడు సమయంతో కాదు, ఆయన ఎప్పుడూ వస్తూ ఉంటారు, ఆయన దయ చూపిస్తూ ఉంటారు, ఈ విషయాన్ని అర్థం. కొంతమంది కొన్ని ధర్మాల్లో ఎట్లా అంటే ఎప్పుడో ఒకసారి భగవంతుడు వస్తారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరిని చంపేసి కాళ్ళ కొట్టేసి వెళ్ళిపోతారు, చూడండి నేనున్నానని చెప్పి వెళ్ళటానికి. కానీ అలా కాదు నాయన, భగవంతుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కావాలంటే మనతో పాటు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఆయన ఏ విధంగా వస్తారు, ఇది ఈ యొక్క గుణం ఏదైతే ఉందో ఇది భగవంతుడిని చేస్తుంది. ఆయన మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు సహాయపడటానికి, శ్రద్ధ చూపించడానికి, ఈ యొక్క క్వాలిటీ దిస్ ప్రూవ్స్ దట్ హీస్ గాడ్. సో అయితే మన యొక్క జీవితంలో మనకి ఇవ్వబడింది మృత్యు నుంచి నేర్చుకోమని కాదు, జీవితం నుంచి నేర్చుకోమని. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మృత్యు దాని నుంచి మనకేమీ ఎక్స్పీరియన్స్ రావు, ఎందుకంటే మన మనస్సు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. జనరల్గా మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ దేని నుంచి వస్తుందంటే మనసు బుద్ధి నుంచి వస్తుంది. కానీ మృత్యు సమయంలో మనసు బుద్ధి రెండు ఆఫ్ అయిపోతాయి, దాని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి? సో మృత్యు దాకా మనం వేచించకూడదు. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మనం భగవంతుడి గురించి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలి, ఎందుకంటే మనకు మనసు బుద్ధి ఉంది కాబట్టి. సో భగవంతుడు ఆల్రెడీ మనకు కృపనిచ్చారు, మనకి 2 కాళ్ళు ఇచ్చారు, 4 కాళ్ళు ఇవ్వలేదు. 4 మనం 2 కాళ్ళు ఇచ్చినతో భగవంతుడి యొక్క కృపలా భావించి కృతజ్ఞత భావంతో ఆయన అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలి. లేదనుకోండి 4 కాళ్ళు వస్తాయి అప్పుడు, ఆ చేతులు పోయి కాళ్ళు వచ్చేస్తాయి, శరీరం మారిపోతుంది. సో భగవంతుడు మనకి ఆయన అర్థం చేసుకోవడానికి ఆయనకి ఎలా సేవ చేయాలో ఈ భావంతో ఆయన చేతన్. సో భగవంతుడు ఈ విధంగా అవతరిస్తారు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మన పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు అని. సో మనం మన మనసుతో అర్థం చేసుకోవాలి, బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ఒక భగవద్గీత ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మనకి నెక్స్ట్ రీజన్స్ చెప్తారు ఏంటి అంటే, ఓకే భగవంతుడు బృందావనం భావనలో అన్నారు. సో దాంట్లో మనకి 2 విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఒకటి మనకి రసం గురించి, రసతత్వం గురించి తెలియాలి. 5 ప్రైమరీ రస, 7 సెకండరీ రస. సో ముఖ్య గౌణ, ముఖ్య రసం ఉంటుంది, గౌణ రసం ఉంటుంది. సో ముఖ్య రసం ఏంటంటే శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. సో తర్వాత భీభత్స, రౌద్ర అట్లాంటి మనకి గౌణ రసాలు కూడా ఉంటాయి. సో రసం ఏంటంటే మనకి భగవంతుడితో ఈ విధమైన సంబంధం ఉంటుంది. సో భగవంతుడికి మనకి ఎటువంటి సంబంధం ఉంటుందంటే ఇన్ని రకాలుగా సంబంధం ఉండవచ్చు, 12 రకాలుగా మనం భగవంతుడితో సంబంధం నెలకొల్పుకోవచ్చు. ఈ 12 రకాల్లో ఈ ముఖ్యమైన రసాలు ఏంటంటే శాంత రసం, ఇది భగవద్గీతలో కూడా ఇంట్రొడక్షన్ లో ప్రభుపాద వారు రాస్తారు. మనకి భగవంతుడితో న్యూట్రల్ రిలేషన్షిప్, ఆయన గొప్పవారు అని ఎప్పుడు ప్రార్థనా భావంతో ఉంటాం. దాస్య రసంలో భగవంతుడికి సేవ చేస్తాం. సాత్య రసంలో భగవంతుడిని తన మిత్రుడిగా భావిస్తారు. వాత్సల రసంలో భగవంతుడిని తన పుత్రుడిగా భావిస్తారు, లేకుంటే తండ్రిగా భావిస్తారు. సో యశోదమ్మ, నంద మహారాజు వీళ్ళందరూ వాత్సల్య భావంలో ఉంటారు. రత్తుక, పత్రక ఇటువంటి వారు దాస్య రసంలో ఉంటారు. శ్రీదామ, సుధామ, సుభల వీళ్ళందరూ సాక్య రసంలో ఉంటారు. మాధుర్య రసం అనేది ఉంటుంది, అంటే ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉండే శృంగార రసం, ఇది మాధుర్య రసం. అయితే కృష్ణ ఈ యొక్క రసతత్వం గురించి మనకు అర్థం అవ్వటానికి మనం ఏ విధంగా ఆయనతో సంబంధం ఉండొచ్చు ఈ భావనలో, అది చెప్పడానికి ఆయన అవతరిస్తారు. సో అన్నిటికన్నా హయ్యెస్ట్. సో ఇది మనకి అనార్పిత చరించిర కరుణయ అవతీర్ణ కలో సమర్పితం ఉన్నతోజ్వల రస. ఉన్నత ఉజ్వల రస అంటే హయ్యెస్ట్ రస ఏంటో చెప్తున్నారు కృష్ణ. సో ఫస్ట్ మనం ప్రేమ గురించి అర్థం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు కృష్ణ ఆయన ఓకే, మీరు నా పట్ల ప్రేమ ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమ అనే విషయం గురించి చెప్తారు. జనరల్గా జనాలు తన్ని తాను ప్రేమించుకుంటారు. కొంచెం వారి యొక్క చేతన పెరిగాక వాళ్ళకి అర్థమవుతుంది హయ్యెస్ట్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది సాక్రిఫైస్లో ఉంటుంది. అంటే నా గురించి చేసుకుంటే కాదు, ఇతరులకు ఎప్పుడైతే నేను చేస్తానో అప్పుడు నాకు హయ్యెస్ట్ హ్యాపీనెస్ లభిస్తుంది అని. దానికన్నా హయ్యెస్ట్ ఏంటి అంటే ఆనందమయ, భగవంతుడికి సేవ చేసినప్పుడు లభిస్తుంది అని తెలుసుకుంటారు. ఇప్పుడు భగవంతుడికి ఆయన పట్ల మనకి ప్రేమ ఎలా ఉండాలి, ఆయన పట్ల సేవ ఎలా చేసుకోవాలి, ఇది చెప్పడానికి స్వయంగా కృష్ణనే రావాలి. ఏ రూపంలో వస్తున్నారు, ఆయన భక్తుల రూపంలో వస్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉండాలి, ఈ విధంగా ఆయనకి సేవ చేయాలి. మనకి ఫస్ట్ తెలియ ఆయన వచ్చి చెప్పేది ఏంటి అంటే మన బద్ధావస్థ గురించి చెప్తారు, మనం ఏం చేయాలనేది చెప్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నామో చెప్తారు, ఏ విధంగా ఆలోచించాలో చెప్తారు, మన లక్ష్యం ఏంటో చెప్తారు, సరైన అవగాహన ఏంటో ఇస్తారు. సో అయితే చైతన్య మహాప్రభు బేసికల్గా ఒక 3 విషయాలు అయినా మనకి స్పష్టమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఒక అవగాహన ఇస్తున్నారు మనం ఏం తెలుసుకోవాలో జీవితం గురించి. 2 ఏం చేస్తున్నారు ఆయన, మనకి హయ్యెస్ట్ లక్ష్యం ఏంటో చెప్తున్నారు. అయితే ఈ విధంగా మనకి భగవంతుడి పట్ల ప్రేమ కలిగితే ఆయనతో మనకి ఇటువంటి సంబంధం ఉంటుంది. సో హయ్యెస్ట్ ఏంటి అంటే మాధుర్య రసం, అంటే గోపికలకి కృష్ణకి ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో అది హయ్యెస్ట్ అనే దాన్ని ఆయన నిరూపిస్తూ ఆ విధమైన సంబంధం ఎలా మనకి భగవంతుడితో కలిగి ఉండాలనే విషయాన్ని చైతన్య మహాప్రభు చెప్పడానికి వచ్చారు. అంటే కృష్ణ స్వయంగా వస్తున్నారు ఈ విధంగా. అయితే హయ్యెస్ట్ గోల్ ఇచ్చి సరే మనకి ఫస్ట్ అది తెలుసుకోవటం ఇంపార్టెంట్, కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని సాధించడానికి మనకు శక్తి కావాలి కదా, అది కూడా ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో చైతన్య మహాప్రభు రావటానికి, కృష్ణ చైతన్య మహాప్రభు రూపంలో రావటానికి 3 ఏంటి, ఆయన మనకి సరైన అవగాహన ఇవ్వటం, మనకి హయ్యెస్ట్ ఏంటో చెప్పటం, దాన్ని పాటించడానికి శక్తి కూడా ఇవ్వటం. సో అందుకే అనార్పిత చరించిర. అయితే ఈ యొక్క శ్లోకం అనార్పిత చరించిర చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనం 2 లేకుంటే 3 సెక్షన్లో దీని గురించి చర్చించుకుందాం. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు మన జీవితంలో ఈ విధంగా వస్తే, భగవంతుడు ఉన్నారు అంటే తెలుసుకోవాలంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, చైతన్య చరితామృతంలో 1 శ్లోకంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు ఏంటి, వందే గురు ఈశ భక్తాన్ ఈశావతారకాన్ తత్ ప్రకాశాన్ తత్ శక్తి కృష్ణ చైతన్య సంగకం. సో ఫస్ట్ వందే గురు. సో భగవంతుడు మనకి అవతరిస్తారు అంటే మనకి తెలుసుకోవాల్సింది గురు ద్వారానే. సో ఈ పరంపర లేకుండా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక గురువు కావాలి, ఆ గురువు ద్వారానే తెలుసుకుంటాం. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క అవతారం చిన్నావతారం అంటారు. చిన్నావతారం అంటే అందరికీ అర్థం కారని అర్థం. అయితే ఆయన ఉన్న పరంపరలో ఆ గురువుల ద్వారానే మనం చైతన్య మహాప్రభు అర్థం చేసుకుంటాం. ఇంకా వేరే సాంప్రదాయంకి వెళ్తే కూడా మనకు అర్థం కాదు. వేరే చిన్నావతారం అంటే మనం అనుకోవచ్చు అసురులకి భగవంతుడు అర్థం కారు అని. అయితే ఏ అవతారం భగవంతుడికి అర్థం కాదు అసురులు. రామ కృష్ణ ఎవరొచ్చినా గానీ శిశుపాలు కూడా కృష్ణని చూశారు, హిరణ్యకశిపు హిరణ్యాక్ష అందరు చూశారు, భగవంతుడు నరసింహస్వామిని వరాహస్వామిని. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అయితే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా ఎలా అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాదు. కానీ ఈ వేరే అవతారాన్ని చిన్న అవతారం అనరు, చైతన్య మహాప్రభు అవతారాన్ని చిన్న అవతారం అంటారు. ఎందుకు? ఆయన ఇతర వైష్ణవులకు కూడా అర్థం కారు. ఆయన చైతన్య మహాప్రభు అర్థం కావాలి అంటే ఆయన శిష్యుల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్య మహాప్రభు శిష్యులు 6 గోస్వాములు, వారి యొక్క శిష్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, అలా బలదేవ్ విద్యాభూషణం, అలా భక్తి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు, భక్తి వినోద్ ఠాకూర్, కిషోర్ దాస్ బాబాజీ మహారాజు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఇలా గురువు యొక్క పరంపర నుంచే ఆయన అర్థం చేసుకుంటాం. కానీ మనకి మనం ఇలా చదువుకొని ఆయన అర్థం చేసుకోలేము. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చైతన్య మహాప్రభు గురించి. ఫస్ట్ ఆయన కృష్ణ చెప్పింది చెప్పడానికి వస్తున్నారు, స్వయంగా కృష్ణనే వస్తున్నారు. ఆయన అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ గురువు అనే వ్యక్తి కావాలి. ఎందుకంటే ఆయన ఇది మనకి దివ్య జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు, లేకుంటే మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేము. ఇంకా వేరే సాంప్రదాయంకి వెళ్ళినా కూడా మనకు అర్థం కాదు. శ్రీ వైష్ణవ అన్న మధ్వ సాంప్రదాయంలోకి వెళ్తే వాళ్ళు కూడా చైతన్య మహాప్రభు నమ్మలేరు, ఎందుకంటే ఆయన చిన్న అవతారం కాబట్టి. ఆయన్ని ఆయన ఒక శిష్యుడి ద్వారానే అర్థం చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఆయన అర్థం కావాలి అంటే మనం ప్రాక్టీస్ అనేది చేయాలి కొంచెం. సో అయితే చైతన్య మహాప్రభు ఆయన గురించి ఆయన చెప్పిన ఫార్ములాని మనం ప్రాక్టీస్ చేస్తే ఆయన యొక్క కృప అర్థమవుతుంది. సో చైతన్య మహాప్రభు భగవంతుడని గోపీనాథ్ ఆచార్య సార్వం భట్టాచార్యకి చెప్తారు. ఆయన సార్వం భట్టాచార్య చాలా పెద్ద పండితుడు. ఆయన కింద ఎంతోమంది సన్యాసులు దీక్ష తీసుకొని శిష్యరికం చేసేవారు. సార్వం భట్టాచార్య చైతన్య మహాప్రభు చూసి ఓ చాలా గొప్ప సన్యాసిలాగా ఉన్నారే అని. గోపీనాథ్ ఆచార్య లేదండి, ఈయన స్వయంగా భగవంతుడు అంటారు. అయితే భగవంతుడు ఇప్పుడు ఏంటండి, 3 యుగాల్లో రావాలి, కలియుగంలో భగవంతుడు ఏంటి, ఎప్పుడో కలికి అవతారం రావాలి కదా, ఈయన భగవంతుడు ఏంటి అని సారం భట్టాచార్య గోపీనాథాచార్యని ప్రశ్నిస్తారు. గోపీనాథాచార్య అంటారు ఈయన ఆయన శాస్త్రాన్ని చెప్తారు, అయినా కానీ సారం భట్టాచార్యకి అర్థం కాదు. అంటారు మీకు చైతన్య మహాప్రభు భగవంతుడు అని అర్థం కావడానికి ఒకటే ఒక మార్గం, చైతన్య మహాప్రభు కృప లభించాలి మీకు అని. సో మనకి చైతన్య మహాప్రభు భగవంతుడు అని అర్థం కావాలంటే చైతన్య మహాప్రభు కృప రావాలి. ఆయన కృప రావాలి అంటే ఆయన భక్తుల ద్వారానే వస్తుంది. సో ఎవరైతే చైతన్య మహాప్రభు సంప్రదాయంలో ఉన్నారో వారి ద్వారానే మనం చైతన్య మహాప్రభు భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. అయితే తర్వాత ఆయన లీల ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఈయన భగవంతుడు అని. ఆయన యొక్క లీలలో ఆయన ఏం చేశారు, ఆయన చేసిన కార్యాల ద్వారా అర్థం చేసుకుంటారు. ఈవెన్ సరైన జ్ఞానం తెలుసుకోవాలంటే కూడా చాలా కష్టం, ఎస్పెషల్లీ ముందు యుగాల్లో ఇంకా చాలా కష్టంగా ఉండేది, కలియుగంలో చాలా ఈజీ అయిపోయింది. కానీ మనకి ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో చైతన్య మహాప్రభు భగవంతుడిని మనకి ఈజీగా అర్థమవుతుంది. ముందు యుగాల్లో ఎందుకు అర్థం కాలేదంటే ఇది కలియుగంలో ఒక స్పెషాలిటీ. అందరు ఋషులు మునులు అందరూ చర్చించుకుంటారు ఏ యుగం బెస్ట్ అని. కొంతమంది సత్యయుగం అంటారు, కొంతమంది ద్వాపరయుగం, త్రేతాయుగం అంటారు. అందరూ వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారు ఏది బెస్ట్ అండి అంటే, ఆయన అంటారు కలియుగం అన్నిటికన్నా బెస్ట్, ఎందుకంటే అక్కడ మీకు భగవంతుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ముందు యుగాల్లో భృగు మహర్షి, మన వెంకటేశ్వర స్వామి కథ విన్నప్పుడు భృగు మహర్షి ఎవరు భగవంతుడు అని తెలుసుకుంటానికి వెళ్ళటానికి ఆయన మొత్తం అన్ని కైలాసానికి, బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి వెళ్ళి అందరినీ పరీక్షిస్తారు. అప్పుడు ఆయన నిరూపిస్తారు హా విష్ణు ఆయన దేవాది దేవుడు అని. కానీ మన కలియుగంలో చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ 1000 సంవత్సరాల క్రితం కూడా చాలా కష్టమే. భక్తి వినోద్ ఠాకూర్కి చైతన్య చరితామృత లభించడానికి ఆయనకు 4 సంవత్సరాలు పడుతుంది. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ మొత్తం చైతన్య చరితామృత చదివాక ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఓ ఈయన స్వయంగా భగవంతుడు అని. సో మనం కూడా చైతన్య మహాప్రభు లీలను వింటే మనకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఓ ఇది భగవంతుడే, సాధారణమైన వ్యక్తి ఈ విధంగా చేయలేరు అని. చైతన్య మహాప్రభుని అనార్పిత చరంజీర కరుణావతీరణకలో సమర్పిత ఉన్నతోజ్వల రసం సభక్తి శ్రియం హరి పురట సుందరి. హరి అంటారు, హరి అంటే ఆయన ఒక సింహం, అంటే ఒక హీరోలాగా పోలుస్తారు ఇక్కడ రూపగోస్వామి. హీరో అంటే ఇక్కడ చాలా మంది యుద్ధ వీరులు అనుకుంటారు, చాలా గట్టిగా యుద్ధం జరిగింది. కానీ ఇక్కడ హీరోలో ఆయన దానవీరుడు, యుద్ధ వీరుడు, ధర్మవీరుడు, దయావీరుడు. ఈ నాలుగు వీరత్వాలు చైతన్య మహాప్రభులో ఉన్నాయి. వీటి గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. అయితే చైతన్య మహాప్రభు ఆయన రావటంతో పాటే ఆయన యొక్క ఉద్యమాన్ని ఆయన మొదలు పెడతారు, సంకీర్తన ఉద్యమం. ఎందుకంటే కలియుగంలో కలియుగ ధర్మం ఏంటి? హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదు. అన్ని కలియుగాల్లో ఇలాగే ఉంటుంది. వేరే కలియుగాల్లో గౌరనారాయణ రూపంలో భగవంతుడు అవతరిస్తారు. కానీ బ్రహ్మ ఒకరోజు ఈ కలియుగంలో డైరెక్ట్ స్వయంగా కృష్ణ వస్తారు, సో చైతన్య మహాప్రభు రూపంలో. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయన వచ్చిన వెంటనే ఆయన చంద్రగ్రహణం రోజు వస్తారు. గ్రహణం అంటే చాలా మందికి భయపడుతుంది, ఓ ఈ చీకట్లో ఏదన్నా అపశకునాలు ఏమైనా జరుగుతాయో, ఏదన్నా జరుగుతుందన్న భయంతో అందరూ స్నానాలు చేసి వారు భగవంతుడికి జపాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం ఇట్లాంటివి చేస్తుంటారు, కొంచెం పయస్గా ఉన్నవాళ్ళు. అయితే చైతన్య మహాప్రభు కూడా ఆయన వచ్చినప్పుడు ఆ సమయంలో అవతరిస్తారు. ఆయన చంద్రగ్రహణం అప్పుడు ఆయన అవతరించాక అందరూ హరినామం చేస్తారు. చైతన్య మహాప్రభు చాలా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలందరూ ఏడుస్తారు, చైతన్య మహాప్రభు కూడా ఏడుస్తూ ఉంటారు. కానీ ఆయన ఏ విధంగా ఆయన్ని ఓదార్చినా ఆయన ఏడుపు మానేవారు కాదు. అయితే అందరూ అక్కడ స్త్రీలు భగవంతుడి యొక్క నామ ఓ హరి ఏం చేయాలి ఈయన ఎప్పుడు ఏడుపు మానేస్తారా అనేవారు. ఓ హరి అన్న వెంటనే చైతన్య మహాప్రభు ఏడుపు మానేసేవారు. అప్పుడు అర్థమైంది, ఓ హరి గోవింద రామ అన్నప్పుడు పిల్లవాడు ఏడుపు మానేస్తున్నాడని అందరూ ఈ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం మొదలుపెట్టారు, రామ కృష్ణ గోవింద అనేవారు. అలా ఎంతవరకైతే వారు భగవంతుడి యొక్క నామాన్ని చేసేవారో అంతవరకు ఆయన నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండేవారు. ఎప్పుడైతే ఆ ఆడవారు అక్కడ భగవంతుడి యొక్క నామాన్ని మానేసేవారో ఈయన వెంటనే ఏడటం మొదలుపెట్టేవారు. రాత్రిం పగళ్ళు అక్కడ కీర్తన జరిగేది, డ్యూటీ వేసుకొని ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని, ఎందుకంటే రాత్రి ఎవరైనా మానేస్తే అక్కడ కీర్తన మానేస్తే ఇక్కడ ఏడవటం మొదలు పెట్టేవారు. రాత్రి మగళ్ళు ఆడవారందరూ కీర్తన చేసేవారు. అంటే ఆయన చిన్నప్పటి నుంచే చెప్తున్నాను నేను వచ్చింది కారణం అందరితో నా యొక్క నామాన్ని జపం చేయించడానికి, ఎందుకంటే కలియుగంలో ఇదే ధర్మం, ఇదే మన అన్నింటి నుంచి కాపాడుతుందని చెప్పడానికి. అలా చేయటం వల్ల అందరికీ భగవంతుడి యొక్క నామం పట్ల రుచి కలుగుతుంది. ఆ రుచి వల్ల ఏమైతుంది, మనకి భౌతిక రుచి అంతా పోతుంది. చైతన్య మహాప్రభు ఇచ్చేస్తారు. తర్వాత కొంచెం పెద్దగయ్యాక ఆయన అందరు ఇక్కడ కీర్తన చేస్తూ ఉండేవారు. ఆయన బయటికి వెళ్ళి అక్కడ ఎవరైనా అరటి పండ్లు సందేశం ఇట్లాంటివి ఇస్తే ఆయన వాళ్ళని అడిగేవారు, నాకు ఏమైనా అరటి పండు ఇవ్వండి, సందేశం ఇవ్వండి, లేకుంటే ఏమైనా పండ్లు ఇవ్వండి. అక్కడ వాళ్ళు ఏదమ్మతే ఆయన అడిగేవారు. నిమాయని చూశాక చైతన్య మహాప్రభు నిమాయ అనేవారు చిన్నప్పుడు, గౌరహరి కూడా అనేవారు. సో అది ఎందుకు అటువంటి పేర్లు వచ్చాయన్నది మనం వేరే అధ్యాయంలో చర్చించుకుందాం. అయితే ఆయన్ని చూసి ఎంతో అందంగా ఉండేవారు, ఆయన రూపాన్ని చూసి వాళ్ళు చాలా మోహితులు అయిపోయి ఏమడిగినా ఇచ్చేవారు. అలా ఇచ్చి వారు భగవంతుడికి సేవ చేశారు కాబట్టి వారికి కృప లభిస్తుంది. చైతన్య మహాప్రభు నిమాయ్ ఆ యొక్క పండ్లు సందేశం అన్ని తీసుకొని వెళ్ళి ఎవరైతే స్త్రీలు హరినామం చేస్తున్నారో వారికి పంచేవారు. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు భగవంతుడి యొక్క నా నామం జపం చేస్తూ ఉండండి, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటా అని చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభు ఆయన అవతారం మనకి ఈ యొక్క సహాయం చేయడానికి. ఏంటి, మనకి సరైన రసతత్వం ఏంటో, మనకి సరైన అవగాహన ఏంటో, ఎలా మనం భగవంతుడు భక్తి చేయాలో ఈ విషయాన్ని చెప్పడానికి. సో మనకి భగవంతుడు ఏదో మనకి ఖాళీ సమయం ఉంది, ఖాళీ సమయం ఉంటే ఏదో జపం చేయడానికి మంత్రం కావాలి కదా, ఆ మంత్రం ఇవ్వడానికి ఏదో ప్రసాదం ఇవ్వడానికి రాలేదు ఆయన. మనకి హైయెస్ట్ రస ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి వచ్చారు. భగవంతుడి పట్ల ప్రేమ ఏంటి, ఏ విధంగా ఆయనతో మనకి సంబంధం నెలకొల్పుకోవాలి, జస్ట్ ఏదో థియరీగా భగవద్గీతలో 25 శ్లోకాలు నేర్చుకుని వెంటనే ఓకే నాకు వచ్చేసింది భగవద్గీత అనుకుంటే అలా కాదు, దాన్ని ఎలా జీవితంలో అప్లై చేయాలి, ఆయనే స్వయంగా వస్తున్నారు. సో ఈ 5 రసతత్వం గురించి తెలుసుకుంటే ఆయన ఎందుకు హైయెస్ట్ రస ఇవ్వడానికి వచ్చారని తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్, పరమసత్యం 6 రూపాల్లో మనకి ప్రత్యక్షమవుతుంది. సో పరమసత్యం అంటే అందుకే చైతన్య చరితామృతం తెలుసుకునే ముందు కొంచెం భాగవతం కూడా కరెక్ట్గా అర్థమై ఉండాలి. భాగవతం ఏం చెప్తుంది, జన్మాద్యస్యతోన్వయాద్ ఇతరతశ్చాత్వేషభిఘ్నస్వర తేనే బ్రహ్మ హృదయాది కవ్యే ముహ్యంతి యచ్చూరయ తేజో వారి మృదామితా వినిమయో యత్రాత్రి సర్గో మృషాత్ ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. సో పరమ సత్యం ఏంటో అనేది భాగవతంలో మొదటి శ్లోకంలో చెప్పబడింది. సో భగవంతుడు భగవంతుడు అంటే అది ఏ 1వ తరగతి 2వ తరగతి పిల్లవాళ్ళు మాట్లాడేట్టుగా ఉంటుంది. ఎవరైతే సరిగ్గా గ్రాడ్యుయేషన్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు భగవంతుడు భగవంతుడు పరమసత్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో భగవంతుడు అంటే ఏదో సృష్టిస్తారు, సంహరిస్తారు, మెయింటైన్ చేస్తారు అంటే అంతవరకే తెలుస్తుంది. కానీ మనం భగవంతుడు కాదు నాయన, తెలుసుకోవాల్సింది పరమసత్యం గురించి తెలుసుకోవాలి. ఈ పరమసత్యం అంటే ఏంటో భాగవతంలో మొదటి శ్లోకంలో ఉంటుంది. ఆ పరమసత్యం మన ముందు ప్రత్యక్షమైతే ఏ ఏ రూపాల్లో ఉంటుందో మనకి చైతన్య మహాప్రభు ద్వారా తెలుస్తుంది. పూర్తిగా భగవంతుడు ఇది అంటే ఇది పరమసత్యం అంటే ఈ ఇది అన్ని కలిగి ఉంటేనే దాన్ని సత్యం అని చెప్పగలుగుతాం, లేకుంటే అది పరమసత్యం కాదు. సో ఈ యొక్క విషయం చైతన్య మహాప్రభు నిరూపిస్తుంది. అంటే మొదటి శ్లోకంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చైతన్య చరితంలో భగవంతుడు ఈ పరమసత్య రూపంలో ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు అనేది చెప్తున్నారు. వందే గురు ఈశ భక్తం ఈశావతారకాన్ తత్ ప్రకాశాన్ తత్ శక్తి కృష్ణ చైతన్య సంగకం. ఆయన ఆయన రూపంలో, ఆయన అవతార రూపంలో, ఆయన శక్తి రూపంలో, ఆయన యొక్క ప్రకాశ రూపంలో, తర్వాత ఆయన భక్తుల రూపంలో ఏ విధంగా భగవంతుడు వస్తున్నారనేది చెప్తారనమాట. సో ఆయన శక్తి ఉండాలి, ఆయన ఉండాలి, ఆయన అవతారాలు ఉండాలి, ఆయన ఎక్స్పాన్షన్స్ ఉండాలి, ఆయన భక్తులు ఉండాలి, అదన్నీ కలిపితేనే భగవంతుడు. సో లేకుంటే అది కంప్లీట్ కాదు. ఇది లేదు అనలేం భగవంతుల్లో, అన్నీ ఉంటేనే. ఆయన నిరాకార రూపం ఉండాలి, సాకార రూపం ఉండాలి, పరమాత్మ రూపంలో అన్నీ ఉండాలి, అప్పుడు ఆయన భగవంతుడు. సో ఈ యొక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో చైతన్య మహాప్రభు భగవంతుడు అనడానికి ఇది కూడా ఒక నిరూపణ. సో మనకి బేసిక్ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి చైతన్య మహాప్రభు అర్థం చేసుకోవడానికి. ఒక డివోటీ ఉంటున్నారు రసరాజ్ ప్రభు అని, ఆయన్ని యూత్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఆయన ఒక సెషన్ తీసుకున్నారు. ఆయన దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చేవారు క్వశ్చన్స్ ఉన్నాయి అడగటానికి. ఆయన మీరేం చదువుకున్నారు అని, ఆయన వాళ్ళు ఇంజనీర్ అంటే నువ్వు ఇంజనీర్ అయితే నువ్వు క్వశ్చన్ అడగచ్చు, నేను ఆన్సర్ చెప్తాను అని. అంటే మినిమం మీరు ఇంజనీరింగ్ చదువుంటే నేను ఇచ్చే ఆన్సర్ మీకు అర్థమవుతుంది అని అర్థం. లేకుంటే మీరు ఇంజనీరింగ్ చదువుకోలేదు అనుకోండి, నేను ఇచ్చే సమాధానం మీకు అర్థం కూడా కాదు. మీకు ముందుగా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోవాలంటే నేను ముందుగా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏంటంటే పరమసత్యం ఏంటో కొంచెం అర్థం చేసుకోవాలి, ఈ రసతత్వం గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడు చైతన్య మహాప్రభు భగవంతుడు అనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ భగవంతుడు, ఎందుకంటే ఈ విధంగా ఆయన రాగలిగారు కాబట్టి ఆయన భగవంతుడు, ఆయన చేసిన కార్యం ఏంటో అర్థమవుతుంది. సో ఇవి చాలా చిన్న విషయం. అయితే చాలా లాజికల్గా ఓకే ఇది ఒక అవతారం అని అర్థం చేసుకో. శాస్త్రాల్లో భగవంతుడి గురించి ఉన్నా మనకు అర్థం కాదు, ఎందుకంటే శాస్త్రాలు మనకు అంత ఈజీగా అర్థమైతే ఆచార్యులు అవసరం లేదు, మనం చదువుకొని తెలుసుకోవచ్చు. ఆచార్యులు ఎందుకున్నారు అంటే ఆ శాస్త్రాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి. సో వారు ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క సాక్షాత్కారం ద్వారా వాళ్ళు మనకి ఆ పుస్తకాలు రాశారు. ఇప్పుడు ప్రభుపాద వారు మనకి ఈ విషయం చెప్పగలిగారు, ఆయన భగవంతుడు మీ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు అందుకే ఆయన వచ్చారు, అందుకే హరినామం ఇస్తున్నారు, మృత్యుతో ఏం కాదు నాయన, ఇప్పుడు ఉన్నప్పుడే నువ్వు భగవంతుని అర్థం చేసుకో, ఇప్పుడు ఉన్నప్పుడే ఆయనతో సంబంధం పెట్టుకో, ఇప్పుడు ఉన్నప్పుడే అని. సో ఈ అన్ని విషయాలు తెలుసుకుంటే మనకి చైతన్య మహాప్రభు అర్థమవుతారు. ఇది మొదటి. రెండో దాంట్లో మనం భగవంతుడు శాస్త్రాల్లో ఎక్కడెక్కడ చైతన్య మహాప్రభు గురించి ఉందో, భాగవతంలో, విష్ణు సహస్రంలో, మహాభారతంలో, ఇంకా వేరే పురాణాల్లో, చైతన్య ఉపనిషత్తులో ఎక్కడెక్కడ భగవంతుడు చైతన్య మహాప్రభు గురించి ఉందో ఆ శ్లోకాలు ఈ అనార్పిత చరించిరా ఈ శ్లోకం గురించి చర్చించుకుందాం. మూడో దాంట్లో భగవంతుడు యొక్క ఐశ్వర్యాల గురించి. ఇప్పుడు భగవంతుడు అనడానికి 6 ఐశ్వర్యాలు కలిగి ఉండాలి. సో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణో ఇది భగవతః. సో ఈ అన్ని ఐశ్వర్యాలు చైతన్య మహాప్రభులో ఏ విధంగా ఆయన ప్రత్యక్షమయ్యో అవి వినొచ్చు. తర్వాత ఆయన రావటానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం చర్చించుకుని మనం చెప్పడానితో పాటు ఆయన రావటానికి అంతరంగ కారణాలు, బహిరంగ కారణాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఆయన చేసిన లీల ద్వారా కూడా ఆయన ఏ విధంగా భగవంతుడో అర్థం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా. హరే కృష్ణ.